క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ విశ్వ పరిణామ క్రమం యొక్క అర్థం చేసుకోవటానికి మన ముఖ్య లక్ష్యం ఏంటంటే మన పాత్ర ఏమిటి ఈ విశాలమైనటువంటి విశ్వంలో. మనం అంటే వింటున్నటువంటి వ్యక్తి పర్సనల్ గా ఎక్కడున్నాడో తెలుసుకోవటం, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, అది హీన్ సాధనలోని మొదటి మెట్టు. క్షేత్రము దేని యొక్క క్షేత్రము, చేతనత్వం యొక్క వికాసం యొక్క క్షేత్రము, అది గుర్తుంచుకోండి. మనం ఎప్పుడు కూడా యోగ విద్యలో కానీ విద్య అనేటువంటి పదాన్ని ఎప్పుడు మనం వాడినా చేతనత్వంలో వికాసం రావాలి. చేతనత్వంలో వికాసం రావటం అంటే ఏంటి, ఖనిజానికి వృక్షానికి ఉన్నటువంటి తేడా ఏంటి? చేతనత్వంలో మార్పు మీకు కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా రాళ్లు రప్పలు ఇవి ఒక విధమైనటువంటి చేతనత్వాన్ని కలుగుతున్నాయి. ఎలాంటి చేతనత్వాన్ని కలుగుతున్నాయి, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో వాటికి తెలియదు. వాటి యొక్క ఉనికి మాత్రమే కాపాడుకుంటాయి. కాల్షియం కాల్షియం లాగే ఉంటుంది, ఇనువు ఇనువు లాగే ఉంటుంది. కోట్ల కోట్ల సంవత్సరాల వరకు ఈ పృథ్వీ ఉన్నంత వరకు, పృథ్వీ అనేటటువంటి గ్రహము స్థూల జగత్తులో ఉన్నంత వరకు ఇనువులో ఎన్ని కణాలు ఉన్నాయో వాటి పరిమాణం మారదు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాగి మారదు, ఇసుక మారదు, బొగ్గు మారదు, వెయిట్ మారదు, వాటి పరిమాణం మారదు. అది ఏ శరీరంలో భాగంగా ఉన్నాయో అవి మారుతాయి. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫీల్డ్ యోగ విద్య మీరు ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నాను అంటే, మీరు ఏ విధమైనటువంటి ఫలితాలు మీరు చేయగలరో ఆ విధమైనటువంటి ఫలితాలు మీరు చేసి చూపించగలగాలి. ధ్వనివాల బాబా గురించి చెప్పాను కదా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, డబ్బు లేదు అని ఇచ్చేవారు. నర్మదా నది వద్దున అలా పడుకుని ఉండేవాడు మండుటెండలో. ఆచ్ఛాదన లేదు, గొడుగు లేదు, ఏమీ లేదు. పక్కనున్న ఇసుక తీసి అలా చేతిలో వేసేవాడు. బంగారపు కణికలుగా మారిపోయేవి. అది మీరు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అది కారణం యోగ విద్య తెలియటమే. ఆ యోగ విద్యనే ఆల్కెమీ అన్నారు. మన నాగార్జున యూనివర్సిటీ పేరు ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క పేరు. నాగార్జునుడు రసాయన విద్య తెలుసుకున్నటువంటి వాడులో ఒక చాలా మహానుభావుడు. రసాయన విద్య అంటే మట్టిని బంగారం చేయగలగటం, శృంగిజ సాధన అన్నమాట. చైతన్యత్వంలోని మార్పు, దాని గురించి చెప్తూ ఇదంతా చెప్పి వస్తున్నాను. ఇదంతా కూడా ఎప్పుడో ముసలాళ్ళం అయిపోయాక, ఇంద్రియాలు పనిచేయకుండా ఉన్నప్పుడు మీరు ఏం నేర్చుకోలేరు, ఏం చేయగలరు. ఇదంతా అద్భుతమైనటువంటి సాధన చేయాలి, అద్భుతమైనటువంటి కష్టాల్లో పడాలి. మామూలు చదువు కంటే కోట్ల కోట్ల రెట్లు మీరు కష్టాలు పడాలి. కానీ ఆ కష్టానికి ఖచ్చితంగా తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఇంకొక క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, అది మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ప్రస్తుతం. క్షేత్రజ్ఞుడు నువ్వే, ప్రతివాడు వాడికి వాడికి క్షేత్రజ్ఞుడే. ఏ క్షేత్రంలో వాడు క్షేత్రజ్ఞుడు అనేది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఫండమెంటల్ గా మనం దేన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో తెలియకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒక ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్, మీ యొక్క చేతనత్వము ఒక క్షేత్రములో వికసిస్తుంది. గులాబీ పువ్వు మన ఇంట్లో వికసిస్తుంది, పక్క ఇంటి వాళ్ళలో వికసిస్తుంది. మన ఇంట్లో వికసించినటువంటి గులాబీ పువ్వు 50 క్షేత్రములో వికసించింది. ఎదురింటి వాడింట్లో వాడి ప్లాట్లో వికసించింది. క్షేత్రము మారింది, కానీ క్షేత్రజ్ఞత్వము మారలేదు. గులాబీ పువ్వత్వము అనే మాట మనం వాడగలిగితే, లేకపోతే గులాబీతనం అనేటువంటి మాట మనం వాడగలిగితే గులాబీతనం మారదు. అమెరికాలో పూసినా, ఆ క్షేత్రంలో పూసినా, ఇంగ్లాండ్లో పూసినా, రేపు మనం చంద్రమండలంలోకి మట్టినంతా తీసుకెళ్లి అక్కడ గులాబీ పువ్వు మనం పూయించగలిగినా గులాబీ పువ్వత్వం ఉందే, గులాబీతనం ఉందని మారదు. క్షేత్రజ్ఞత్వం మారదు. ఏం మారుతుంది? క్షేత్రం మారుతుంది. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు మారడు, వాడు ఎప్పుడు స్థిరంగానే ఉంటాడు. మారేదేంటి? క్షేత్రం మాత్రమే. ఎన్ని రకాల క్షేత్రాలు ఉన్నాయో మీరు గుర్తుంచుకోండి. మొట్టమొదటి క్షేత్రము స్థూల జగత్తు. స్థూల జగత్తులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళమంటున్నాను నేను మిమ్మల్ని? అణువు యొక్క గెలాక్సీస్, భగవంతుడికి తెలియాలి ఎన్ని కోట్ల కోట్ల గెలాక్సీస్ మన దగ్గర ఉన్నాయో. ఇవంతా కూడా మన యొక్క క్షేత్రమే. ఈ స్థూల శరీరధారి యొక్క క్షేత్రమే. అంటే మానవ శరీరధారి అయినటువంటి వాడు ఇవన్నీ తెలియాలి వాడికి. అప్పుడు వాడికి సర్వజ్ఞత్వం వచ్చిందా? స్థూల జగత్తులో సర్వజ్ఞత్వం వచ్చిందంటే స్థూల జగత్తులో సర్వజ్ఞత్వం మాత్రమే. మన గురు పరంపరలో, మనం ఎన్నుకున్నటువంటి గురువులలో అందరికీ స్థూల జగత్తులో సర్వజ్ఞత్వం ఉంది. అంటే స్థూల జగత్తులో సర్వజ్ఞత్వం అంటే ఏంటో తెలుసుకోండి. పరమాణువులో ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఈ విశాలమైనటువంటి అంతరిక్షంలో మనకి కంటికి అగోచరమైనటువంటి సుదూరమైనటువంటి క్షేత్రాలలో కూడా ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి. స్థూల జగత్తు యొక్క సర్వజ్ఞత్వం అది. రెండోది కామమయ తలం. ఈ కామమయ తలాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే అక్కడ అసలు మొత్తం గందరగోళం జరుగుతుంది. లీకేజీ అక్కడే ఉంది మనకి. లీకేజ్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మనం ఎదగలేకపోతున్నాం అంటే ఈ కోరికల వలయంలోనే మనం ఎదగలేకపోతున్నాం. ఎక్కడ తప్పు జరుగుతోంది? కామమయ తలము అంటే కామమయ క్షేత్రం యొక్క విన్యాసాలను మీరు గుర్తించండి. కామమయ శరీరం అంటే మీ యొక్క సూక్ష్మ జగత్తు. నిద్రపోతున్నప్పుడు మీకు వచ్చే అనుభూతులు ఉంటాయే, ఆ అనుభూతులన్నీ కూడా కామమయ శరీరమే. ఆ కామమయ శరీరాన్ని ఉపయోగించుకుని సైంటిస్టులు డిస్కవరీ చేస్తారు. సైంటిఫిక్ డిస్కవరీస్ అన్ని కూడా కామమయ క్షేత్రం నుంచి వచ్చినవి. అంతకంటే పెద్ద క్షేత్రం నుంచి ఏం రాలే. యోగులు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆది అనుపాదక వరకు వెళ్ళిపోతారు. కానీ సైంటిస్టులకు వచ్చేటటువంటి డిస్కవరీస్, అద్భుతమైనటువంటి సైంటిఫిక్ విన్యాసాలన్నీ కూడా కామమయ తలం నుంచే వస్తాయి. ఆ కామమయ తలం అంటే ఏంటో మీరు ఆలోచించండి. కలగంటున్నాం మనం కదా, కలలో మనం ఏం కంటాం? కదుక్కుని మనం ఎక్కడికో వెళ్తున్నాం పడవలో. పడవలో మనం ఎక్కడికో వెళ్తుంటే పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోయి మనం అంతా నీళ్ళలో, నేను ఆ వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాను అని కలగంటున్నాడు. కదుక్కుని కళ్ళు తెరుస్తాడు. అంటే ఏం చేస్తుంది వాళ్ళమ్మ? నువ్వు 3 గంటలు లేపనన్నావు కదా, నిడివస్తుంది. సూక్ష్మ జగత్తులో ఆ కళ ఎలా వచ్చింది మీకు? ఇదంతా రాలే. జరిగిన సంఘటన ఏంటి అంటే స్థూల జగత్తులో నిన్ను నిద్ర లేపమన్నావు కదా, నువ్వు నిద్ర లేపమన్నావు అనేసరికల్లా అమ్మ ఏం చేసింది? అలాగే లేవదు మన వాడి సంగతి తెలుసు కదా అమ్మలకి, అంచేత నెత్తి నిండా నీళ్లు పోస్తే కానీ లేదరు అని చెప్పి నీళ్లు తల్లింది. అంచేత ముందే తను ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకుని వచ్చి ఉంటుంది నిన్ను నిద్ర లేపటానికి. అంతేగా, కానీ ఆ నీళ్లు నీ మీద పడిన ఒక క్షణంలో నువ్వు ఎంత కదల్లో. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని కామమయ తలం యొక్క శక్తి ఎంతో దాన్ని వినియోగించుకోగలిగితే మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. ఒక చుక్క నీళ్లు పడ్డా ఎంత అలా నీళ్లు పడగానే మీరు కళ ఏంటన్నారు? మీరు అమెరికాలో పెద్ద బిజినెస్ టైకూన్ అయినట్టు, ఆఫ్రికాలో వజ్రాలు అవి తీసుకురావటానికి ఓడ ప్రయాణం పెట్టుకున్నట్టు, ఆ ఓడ ప్రయాణంలో మీకు టికెట్స్ దొరక్క వాణ్ణి రికమెండ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేత రికమెండ్ చేయించుకుని సీటు తెప్పించుకున్నట్టు, టికెట్ ఓడ ఎక్కినట్టు సామాన్లు అంతా కట్టుకుని. మామూలుగా ఎక్కడగా ఓడ ఎక్కాక ఓడ తుఫాన్లో చిక్కుకుంది. చిక్కుకుని ఏమైంది? ధన్నంది ఓడ. కళ్ళు తెరిచారు. ఒక చుక్క నీళ్లు మీ మీద పడితే మీరు ఎంత పెద్ద కథ యాక్చువల్ గా అందుకోగలిగారు. అంటే మీరు అమెరికాలో పుట్టాలి, పుట్టాక ఒక పెద్ద బిజినెస్ టైకూన్ అయ్యారు. బిజినెస్ టైకూన్ అయ్యాక మీకు ఎన్ని లింక్స్ ఉన్నాయి? డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో లింక్ ఉంది. వాడేం చేశాడు? ఆఫ్రికాలో వజ్రాలు తెచ్చినప్పుడు నాకు పెద్ద వజ్రం ఇది నాయన అని చెప్పి రికమెండ్ చేశాడు వీడికి ఓడ ప్రయాణానికి టికెట్ కావాలని. ఓడ ప్రయాణానికి మళ్ళా ఎన్ని గాజులు పడ్డావో, సామాన్లు సర్దుకోవాలి అవి సర్దుకోవాలి అంతా చేస్తే చివరికి ఏం జరిగింది? మీ అమ్మ ఒక చుక్క నీళ్లు మీ మీద వేసింది. సూక్ష్మ జగత్తు అంత పవర్ఫుల్. ప్రతి కళ అంతే. మీకు వచ్చే ప్రతి కళకి సూక్ష్మ జగత్తు నుంచి వచ్చే కళను పట్టుకునే సామర్థ్యం మనకి ఇంకా రాలే. మన చేతనతోనూ ఆ స్థితికి వికసించలే. మీకు వచ్చినటువంటి ప్రతి కళ అంతే. ఓ సిద్ధసాయి కనిపించినా, ఓ సత్యసాయి కనిపించినా, ఓ గురువు కనిపించినా దానికి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వద్దు అంటాను అంటే ఇలాంటి కళే. కానీ ఆ కళ ఓకే. ఆ కళ ఏం చెప్తోంది? మీరు అమెరికాలో పుట్టాలనుకుంటున్నారు. అమెరికాలో మామూలుగా కాదు, ఎలా ఉండాలి? మీరు ప్రెసిడెంట్ కి ఫ్రెండ్ గా ఉండాలి. కరెక్ట్, ఆ కోరిక ఉండకూడదు, అది తప్పు అని నేను అంటే. కానీ ఆ కళలు ఏ విధంగా మీ యొక్క అంతర్గతమైనటువంటి కోరికల యొక్క విన్యాసమే తప్ప నిజమైనటువంటి సూక్ష్మ జగత్తు కాదు. ఇప్పుడు కూడా మీకు వచ్చేటటువంటి కళలు సూక్ష్మ జగత్తు యొక్క విన్యాసం నుంచి రావటంలే. ఇక్కడ వచ్చినటువంటి స్థూల జగత్తులో ఉన్నటువంటి వాటికి సూక్ష్మ జగత్తు తనదైన విశిష్టమైనటువంటి కలరింగ్ ఇవ్వగలుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి కలరింగ్ ఇస్తుందో అది, రకరకాలైనటువంటి కలరింగ్ ఇచ్చిస్తుంది అది. కానీ డైరెక్ట్ గా సూక్ష్మ జగత్తులోకి మనం వెళ్ళగలిగితే భగవద్గీత 6వ అధ్యాయంలో దాని గురించి చెప్తాడు. యోగో భవతి దుఃఖః. ఈ యోగము, ఏ యోగము? ఇక్కడ ఏ యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సూర్యకిరణాల గురించి మాట్లాడుకోవటం లేదు. విశాలమైనటువంటి స్థూల చేతనత్వము సంబంధం లేకుండా వేరుగా ఇవాల్వ్ అవుతున్నటువంటి పరిణామ క్రమంలో తనదైన రీతిలో ఇవాల్వ్ అవుతున్నటువంటి సూక్ష్మ జగత్తు యొక్క పరిణామ క్రమంకి మధ్య యోగము. ఆ యోగం ఫస్ట్ వచ్చే యోగం అదే. మీరు భౌతిక జగత్తులో జీవిస్తున్నారు, కలల జగత్తులో ఇప్పుడు ఏ విధంగా అయితే నేను రేపు పొద్దున్న నిద్రలేచి మద్రాసు వెళ్ళిపోతాను, మద్రాసులో టికెట్ కొనుక్కుని అమెరికాకి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా అలాగే మీరు సూక్ష్మ జగత్తులోకి వెళ్లి ఆ సూక్ష్మ లోకాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్థలాలకి ఇక్కడ వెళ్తున్నట్టే రాత్రిలో వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అనుభవాలతో తిరిగి రావచ్చు, మీరు తిరిగి రావచ్చు. జడ్డు కృష్ణమూర్తి పేరు విన్నారా మీరు? జడ్డు కృష్ణమూర్తి, జడ్డు కృష్ణమూర్తి అనేటటువంటి చేతనత్వని 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు 2 మైళ్ళ దూరంలో పశువుల కాపరిగా ఒక చిన్న కుర్రవాడిగా ఉంటున్నప్పుడు బుద్ధుడిని చూశాడు. అతను బుద్ధుడని కూడా తెలియదు అతనికి. పశువులు కాపరి అంతే, పశువుల్ని తోలుతున్నాడు. 2 మైళ్ళ దూరంలో ఎక్కడో బుద్ధుడు లెక్చర్ ఇస్తున్నాడు, చూశాడు. ఆ గమనిక, ఆ దర్శనం యొక్క చేతనత్వం 48 జన్మల తర్వాత, ఈ 2500 సంవత్సరాలలో 48 జన్మలు ఒకదాని తర్వాత ఒకటి ఎత్తిన తర్వాత ఈ జన్మలో, ఇప్పుడు లేడనుకోండి, ఒక 3-4 ఏళ్ళు అయిందనుకుంటా ఆయన శరీరం వదిలేసి, జడ్డు కృష్ణమూర్తిగా ఒక మహామేధావుగా అవతరించాడు. ఆయనని ఆ స్థితికి తీసుకురావాలని ఆయన ఎక్కడో ఒక మెడ్రాస్ దగ్గర ఒక పేద కుటుంబంలో పుట్టి ఉంటే అతన్ని, అతని తమ్ముని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఇతను జగద్గురువుగా ఎదగగలడు అని చెప్పి అతన్ని స్పెషల్ ట్రైనింగ్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు రాత్రిళ్ళు అతన్ని సూక్ష్మ జగత్తులోకి తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి మన సంస్థలకి, ముఖ్యంగా మేం చేసేటటువంటి కార్యక్రమాలకి వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క సహాయాలు ఇచ్చేటటువంటి ఇద్దరు అద్భుతమైనటువంటి గురు పరంపరలో వ్యక్తులు ఉన్నారు. మాస్టర్ కేహెచ్ మాస్టర్ మోది, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, రేపు ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళ గురించి తీసుకుందామని. ఒకతను కాశ్మీర్ లో ఉండేవాడు, ఇంకో అతను రాజస్థాన్ లో ఉండేవాడు. మాస్టర్ మౌర్య రాజస్థాన్, కేహెచ్ కాశ్మీర్. వీళ్ళిద్దరూ ఆ జడ్డు కృష్ణకూర్తి యొక్క 8 ఏళ్ల శరీరంలో ఉన్నటువంటి చేతనత్వాన్ని ప్రతిరోజు రాత్రి హిమాలయాలకు తీసుకెళ్లేవారు. యానిబెసెంట్ లెగ్బీటర్ కలిసి ఎవరుండేవాళ్ళు హిమాలయాల్లో? వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు, మాస్టర్ కేహెచ్ మాస్టర్ మౌర్య. అక్కడ ఆయనకి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు 5 ఏళ్ల పాటు ఉపదేశం చేశారు రాత్రిళ్ళు సూక్ష్మ జగత్తులో. దానిని ఆయన పుస్తక రూపంలో రాశాడు, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అని, 14 ఏట అనుకుంటాను, గురు చరణాల వద్ద నేర్చుకున్నది అని. భౌతిక జగత్తులో ఏం లేదు, అక్కడ సూక్ష్మ జగత్తులో. మీరెందుకు చేసుకోలేరది? మీరు చేయగలరు, కానీ యోగం ఉండాలి. మీరు సూక్ష్మ జగత్తు నుంచి స్థూల జగత్తులోకి, స్థూల జగత్తు నుంచి కామమయ జగత్తులోకి వెళ్ళగలగాలి. ఈ యోగం ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ అడుగు వేయగలగాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయగలగాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇప్పుడు మేము గీతా పారాయణ చేస్తున్నాం, అవి చేస్తున్నాం, మేము అవి చేస్తున్నాం మాస్టారు, ఇన్ని రకాలుగా మేము సాధన చేస్తున్నాం, కానీ మా పక్కింటి వాళ్ళు మాకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నారు. చాలా చాలా నాకు ఫోన్ వస్తాయి, నాకేం ఈశ్వరు ఏం లేదు మాస్టారు, అదేం లేదు మాస్టారు, కానీ ఏమైంది వస్తామా, వచ్చి లోపలికి ఇంచేత ఏంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేది, రాత్రి 10:30కి ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే, మాస్టర్ చాలా ఆనందదాయకమైనటువంటి కబురు, మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదిరింది, కానీ మా అమ్మాయికి కుదరలేదు, మేము గాయత్రి చేస్తున్నాం, వాళ్ళు గాయత్రి చేయటం లేదు. చాలా సింపుల్ సొల్యూషన్, నువ్వే చెప్పగలమా, గాయత్రి మానే అన్న, నువ్వే చెప్తున్నావుగా. ఏంటక్కడ స్థూల జగత్తులో జరిగేటటువంటి క్రియలకి మాత్రమే మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తున్నాం తప్ప యోగ విద్య నేర్చుకోవటానికి ఆధ్యాత్మిక జగత్తులో వెళ్తాం లేదు. అంచేత మహాయోగేశ్వరి దేవి యొక్క అవతరణ 7 రకాల యోగాన్ని నేర్చుకోవాలని చెప్పడానికి, ఏ యోగాన్ని నేర్చుకోవాలి కానీ భౌతిక జగత్తులో నీకు ఏమైంది చెప్పలేదు. ఏమవుతుంది? నీ కర్మ మట్టు జరుగుతుందంటే, నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు భౌతిక జగత్తులో. పాండవులు అడుక్కుతింటూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు? అడుక్కు తినమన్నాడు. కానీ అడుక్కు తింటంలో నేను అడుక్కు తింటున్నాను అనేటువంటి ఏడుపు అడవకుండా, ఆ అడుక్కు తింటం వల్ల ఏ విధమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అని ఆలోచిస్తే, పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నారు, తపస్సు చేశారు, ఇంద్రుడి యొక్క అంతర్ సింహాసనాన్ని సంపాదించుకోగలిగారు, అంతేకాకుండా మహాభారతాన్ని అక్కడే గెలిచేశారు. అడుక్కు తింటున్నప్పుడే మహాభారతాన్ని గెలిచారు వాళ్ళు. అంతే మహాభారత నిర్ణయం శ్రీకృష్ణుడు కూడా ఆ మాట చెప్పడు ఎందుకో, అసలు అక్కడే చెప్పేసి ఉంటే అర్జునుడికి అసలు ఇంత గీత చెప్పాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఎక్కడ జరిగింది మహాభారత యుద్ధం యొక్క నిర్ణయం మీకు తెలుసా? చాలాసార్లు చెప్పాను నేను, బకాసురుణ్ణి. అసలు అక్కడ నిర్ణయం అయిపోయింది. ఒకే నక్షత్రంలో ఐదుగురు పుట్టారు, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, భీముడు, బకుడు. బకాసురుడేనా రాక్షసుడు? దుర్యోధనుడితో భీముడు యుద్ధం చేస్తే గ్యారంటీ ఏమైనా, ఇద్దరు ఈక్వల్ గానే బలవంతులు. జరాసంధుడు అప్పటికే 999 యజ్ఞాలు చేసి ఉన్నాడు, చక్రవర్తిత్వానికి చాలా దగ్గరగా ఉన్నాడు. 3 సార్లు శ్రీకృష్ణుడిని తరిమి తరిమి కొట్టాడు. శ్రీకృష్ణుడిని మధురలో జీవించనివ్వకుండా ద్వారకి పంపించడానికి కారణం ఏంటంటే, అంతేగా స్థూల జగత్తులో నువ్వు శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనాన్ని నేనే కించపరచడమే. షెడ్డి సాయి ఆయన కుస్తీ పడతాడు, రుహు ఆర్తో రాతో స్టార్ట్ అవుతుంది, అతనితో ఓడిపోయాడు. ఓడిపోతే అతను తీసుకెళ్లిపోయి నా శిష్యుడు అని చెప్పుకుంటాడు. అంటే షెడ్డి సాయి ఓడిపోయాడనా? చేతకాని వాడనా? స్థూల జగత్తులో జరిగిన సంఘటన అది. అంచేత జరాసంధుడు శ్రీకృష్ణుడిని తరిమి తరిమి కొట్టినవాడు భీముడు ఏం చేస్తాడు కదా? ఇంకా జరాసంధుడు యుద్ధం చేయలేడు. మరి కీచకుడు తెలీదు, ఆల్రెడీ హీఈస్ వెరీ పవర్ఫుల్, చాలా యుద్దాల్లో ఆరితేరి ఉన్నవాడు. భీముడు ఇంకా చిన్నవాడు అప్పటికి. అంచేత భీముడు ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్ తో తలపడితే ఎవడు గెలుస్తాడు తెలియదు, చెప్పను రిజల్ట్ యుద్దాల్లో గ్యారంటీ ఇవ్వలేము. బకాసురుడితో తలపడమన్నాడు. ఇంచేత బకాసురుడికి ట్రైనింగ్ లేదు, రాక్షసుడే బలవంతుడే కానీ ట్రైనింగ్ లేదు. కానీ ట్రైనింగ్ లేని బకాసురుడితో కూడా డైరెక్ట్ గా తలపడితే మళ్ళా డౌటే. అంచేత ఏం చేశాడు ముందు బకాసురుణ్ణి? తిండి తిని నిద్రపో, తిండి తిని నిద్రపో. ఇంతగా జరిగింది. అలా ఎంత శక్తి ఉన్నవాడైనా తిని పడుకుంటే ఏమవుతాడు? లేజీ అయిపోతాడు. వీణ్ణి ఏం చేశాడు? తినిమానే అన్నాడు, ఫుల్ స్వింగ్ లో పెట్టాడు. పెట్టి అప్పుడు ఢీ కొట్టించినా. అంచేత మనం కష్టాలు అనుకునేవి మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సాధకులకి మాత్రమే దయ ఉంచారు అర్థం చేసుకోండి, పరిణామ క్రమంలో సాధకులు కాని వాళ్లకి ఈ రూల్స్ వర్తించు. కష్టాలు మీకు గురువులు అనేటువంటి మాట మీరు సాధనా స్థితి యొక్క ఇవల్యూషన్ పరిణామ క్రమంలో ఉంటేనే మీకు ఉపయోగపడతాయి. మరి ఉండొచ్చా ఉండకూడదా మేము అవునా కాదా, మీ మానసిక స్థితి మీకే తెలుస్తుంది. వచ్చినటువంటి కష్టాన్ని ఈ విధంగా సదుపయోగం చేసుకోగలిగితే ఎత్తి పారేశాడుగా. అంచేత మహాభారత యుద్ధం నిర్ణయం ఎప్పుడు జరిగింది? ఆ క్షణంలో జరిగిపోయింది. అంచేత మీరు కూడా ఈ క్లాసుకి రాకముందే యోగులైపోయారు. నిర్ణయం అయిపోయింది మీరు యోగులు అవుతారని, ఎప్పుడు అవుతారు అన్నది చూడాలి. అంతకంటే ఇంకేమే అక్కడ జరిగినట్టే. అంచేత అదే నేను హాస్యాన్ని ఏం చెప్పడమే, ఆ నిర్ణయాన్ని నేను ఇప్పుడు ఈ జన్మలో ఈ క్షణంలో ఈ నెల రోజుల లోపల చేస్తారా చేయరా అనే తప్ప. ఎలా చేయగలరు దాన్ని? యుక్తాహార, ఆ యోగ స్థితికి తీసుకెళ్లగలిగేటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఈ సురుచి అనేటువంటి కాన్సెప్ట్ అందుకే పెట్టాను. ఈ 3-4 రోజుల్లో ఆ యోగ సాధనకు తెలియనటువంటి ఆహారం మీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కానీ యుక్తాహారమే, మీరు కడుపు నిన్న మాత్రం తినలేరు, చాలా జాగ్రత్త అది. కానీ ఆ యుక్తాహారము దానికి కావలసినటువంటి పారాఫెర్నేలియా, దానికి ఆర్డర్స్ వెళ్ళాయి, వస్తూ ఉంటాయి అవి. అంచేత మీరేం కంగారు పడకండి, మీకు కావలసినటువంటి, అందుకే నేను చెప్పానుగా మీకు అన్ని జరుగుతున్నాయి, మీకు తెలియటం లేదా? యుక్తాహార విహారస్య. విహారం అంటే చదువుకున్నారు, బోర్ కొట్టేసింది, ఏం చేస్తారు అప్పుడు? రిలాక్స్ అవటానికి చేసేటువంటి పని విహారం అంటాం. అంచేత పాప శ్రీకృష్ణుడు కూడా తెలుసు అలా తిరగాలి అని. నన్ను చిన్నప్పుడు బలం చేసేవాడిని ఈ విహారం. మా అమ్మాయి చెప్పేవాడిని, మేము కంబైన్ స్టడీ చేసుకుంటున్నాం అంటే పాప అమ్మ మా అబ్బాయి ఎంతో చదివేస్తాడు అనుకుని రెండు ఫ్లాస్కుల నుండే టీ పోసేది. సరే మేము మా ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని రెండు మాస్టర్ వచ్చి లోపలికి. అంచేత ఏం చెప్తున్నా, యుక్తాహార అంచేత సరే మేము 8:30 అలా వెళ్ళేవాళ్ళం చదువుకోవటాం మీ ఫ్రెండ్స్. మరి ఏం చదువుకోవాలి, వాడికి చదవాలనేవాడు, వాడికి చదవాలని మేము చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం. 10:30 10:30 అయిపోయేసారు కదా, మరి ఫ్లాస్క్ లో టీ ఉంది కదా, అది నోరు ఊరుస్తూ ఉంటే తాగేసేవాళ్ళం టీ. ఒక ఫ్లాస్క్ ఖాళీ అయిపోయేది. అదేంటో టీ తాగ నిద్ర వచ్చేది, నిజం జరిగింది. సో పడుకునేవాళ్ళం. ఇంకా పరీక్ష చాలా తగిలింది కదా, పడుకునేవాళ్ళం. పడుకున్నాక ఎవడికో నిలుకో వచ్చేది, నాకు మాత్రం వచ్చేది కాదు. ఎవడో 1 గంటకో ఎప్పుడో లేపేవాడు. చాలా నిద్రపోయాం, చాలా తప్పు, టీ తాగుదాం. 2 ఫ్లాస్క్ తీసి తాగేవాడు. మరి తాగేది ఇంకా మత్తుగా ఉండేది. కాశీ గంగ ఒడ్డునే మెట్ల మీదే ఉండేది మా ఇల్లు. చేత మెట్లు దిగి పడవలోకి వెళ్ళేవాడు. కాస్త పడవ వేస్తే రోయింగ్ చేస్తే మత్తు వదిలిపోతుందని చెప్పి అలా వేసుకుని వెళ్తూ ఉండేవాడు. అందులో ఒకతను అద్భుతంగా పాడేవాడు, ఉమేష్ అని. సూపర్ గా పాడేవాడు. అసలు అతను సెకండ్ షో సినిమా మేము వదిలి బయటకు వస్తూ ఉంటే ఆ సైకిల్స్ మీద వస్తూ ఉంటే అతను పాడుతూ ఉంటే మా వెనక అతను క్యూ ఉండేది అతను పాట వినటానికి. ఇప్పుడు నేపాల్ రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నాడు అతను, నేపాల్ ఇదే. అంచేత అతనితో చెప్పేవాడు, మీ పాట పాడు నాయన అని. వాడు పాడుతూ ఉండేవాడు. గంగానదిలో పడుకునిపోయేవాడు. ఇదొక 4 అయిపోయేది. 4 అయిపోయి మనం తిరిగి వచ్చేయాలి కదా. మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తే మన ఫ్లాస్క్ లో టీ మిగిలిపోతే అట్ట టీ తాగేసేవాళ్ళం. చేష్టస్య కర్మసు చేష్ట. చేష్ట అంటే ఎఫర్ట్. కానీ ఎఫర్ట్ టీ తాగటానికే ఉంది తప్ప సాధనకు ఉండేది కాదు. చదువుకుంటున్న పిల్లలు అలా చదువుకోకండి, మాస్టర్ అలా చేశారని. కానీ అది చేస్తాం మనం. ఇక్కడ చేష్టకి ఏ ఉద్దేశంతో అయితే మనం చేయబోతున్నామో ఆ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉండాలి. మన ఉద్దేశం ఏంటి? స్థూల జగత్తులో ఉన్నటువంటి చేతనత్వం, ఈ స్థూల జగత్తు యొక్క విశాలమైనటువంటి క్షేత్రం నుంచి సూక్ష్మ జగత్తు యొక్క విశాలమైనటువంటి క్షేత్రంలోకి ప్రవేశించాలి. అది మర్చిపోకండి. అంచేత ఏమన్నాడు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అది మొదటి యోగం. ఆ యోగానికి కావలసినటువంటి 3 మెట్లు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొదటిది ఆహారం. అది మన సురుచి వాళ్ళు చూసుకుంటారు. మీరేం చూసుకోక్కర్లే, మీరేం కంగారు పడక్కర్లే. రెండోది ఏంటి? విహారము. విహారము చేసేటప్పుడు సాధన చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఈ క్లీన్ సాధనలు కానీ, మంత్రజపాలు కానీ, ఇవంతా కూడా విహారాలే. అందుకే బౌద్ధుని యొక్క ఆశ్రమాలన్నిటికీ ఏం పేరు పెట్టాడో తెలుసా? ఆరామములు లేక విహారాలు. అంటే రిలాక్స్ అవుతారు అక్కడ మీరు. అంచేత ఈ సాధన మీరు చేసేటువంటి సాధన అంతా కూడా విహారమే. అందుకే సాధన మాత్రమే చేసి ఇంటి బాధ్యతలు వాటిని నిర్వర్తించిన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి మాస్టరు, మాకేం జరగటం లేదు అనేది వస్తుంది. అంటే మీరు విహారం చేస్తే ఎట్ట? ఏం చేయాలి? మిగతా టైంలో సాధన చేస్తారు. ఆ సాధన ఏమవుతుంది? విహారమైంది. యుక్త చేష్టస్య కర్మసు. మీరు చేసేటువంటి కర్మ, క్లర్కు, టీచరు, స్టూడెంటు, అన్ను, తమ్ముడు, స్నేహితుడు, రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మీకు. ఈ రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలలో యుక్తమైనటువంటి కర్మ మాత్రమే చెయ్యి. అది భగవద్గీతలో మీకు రిపీటెడ్ గా చెప్పేటటువంటి పాయింట్. సాధన ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా పూజించాలి, ఆసనాలు ఎలా వేయాలి, ప్రాణాయామాలు ఎలా చేయాలి, అవంతా చెప్పడు. ఎందుకు అవంతా ఏ స్టేజ్లో వస్తాయి? విహారము. మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు చేసుకోవాల్సిన పనులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యోగ విద్యలో మీరు సాధకులు అనేటటువంటి చేసే ప్రతి పని కూడా విహారమే. ఇతనే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వెళ్ళి వస్తూ ఉంటామే అంతే. నిజంగా సాధన ఎక్కడ జరుగుతుంది? యుక్త చేష్టస్య కర్మసు, మీ నిత్య జీవితంలో బాధ్యతలున్నాయే వాటిని కరెక్ట్ గా చేయండి, కర్మ సిద్ధాంత ప్రకారం చేయండి. అంచేత ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి ముందు మనం ఇందాక మాట్లాడుకున్న వాటికి మన వెనక్కి వెళ్దాం. మనం ఏం చెప్పుకున్నాం? మనం విశాలమైనటువంటి స్థూల జగత్తు, విశాలమైనటువంటి కామమయ జగత్తు, విశాలమైనటువంటి మనోమయ జగత్తు, అలాగే విశాలమైనటువంటి మనోమయ తర్వాత బుద్ధితలము, తర్వాత ఆత్మ, రైట్. ఈనాడు ఈ తలాల పేర్లు మనకి తెలియదు. యోగం అంటే మొట్టమొదట మనం ఏం చేసుకోవాలి? స్థూలము నుంచి సూక్ష్మానికి మధ్య యోగం, అది కామము. తర్వాత స్థూలము సూక్ష్మాన్ని కలిపి మనమయ కోశానికి లింక్ పెట్టుకోవాలి. ఇంకది మనమయ కోశంలో అరూప స్వరూప. ఇది గాయత్రి మంత్రం యొక్క ఫండమెంటల్ క్వాలిటీ కనుక ఓం భూర్ భువః స్వః. అది గాయత్రి మంత్రంలోని భాగాలు కావు, వ్యాహృతులు. అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి సాధనా రహస్యం. ఏ సాధనా రహస్యం? ఇప్పుడు సాధన అంటే ఏంటో అర్థమైంది కదా. యుక్త చేష్టస్య కర్మసు, అది సాధన. మీరు చేసే తపాలు, జపాలు, యజ్ఞాలు ఇవంతా ఎక్కడ? రిలాక్స్ అవుతున్నప్పుడు, ఆ కర్మ చేసి అలసిపోయినప్పుడు, ఓ సినిమాకు వెళ్ళినట్టు, ఓ కాఫీ హోటల్కి వెళ్ళినట్టు. అంతకంటే దీనికి ఎక్కువ విలువ లేదు, కానీ అవసరం అది. ఆ రిలాక్సేషన్ లేకపోతే యుక్తమైనటువంటి చేష్ట ఉండదు. మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, మీరేమంటారు? ఆ క్లర్క్ని పట్టుకుని ఒకసారి అలా బయటకు రా, కప్పు టీ తాగుదామో అంటారు. అంటే ఒక కప్పు టీ తాగటంలో యుక్త చేష్టస్య కర్మసు ఉంది. చెప్పింది ఏంటి అక్కడ? విహారమే. కానీ వాడు బయటకు వచ్చి అలా ఒక కప్పు టీ తాగే లోపల మీరు మాట్లాడేసుకుంటారు, నాయన నేను ఈ పని మీద వచ్చాను, నాకు ఈ కర్మ ఉంది, ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే కర్మ, ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే కర్మ నన్ను ఎలా వదలగొడతావు, దానికి బరువు ఎంత ఉండాలి, నేను చేయాల్సింది. ఇదంతా ఎక్కడ మాట్లాడుకుంటారు? మీరు ఆఫీసులో మాట్లాడరు. యుక్త విహారము. అంచేత వాడిని బయటికి పిలిచి మాస్టర్ టీ తాగమని చెప్పారు, తాగాయంటే వాడే ఉండేవాడు. ఆ విహారం కూడా ఎలా ఉండాలి? యుక్తంగా ఉండాలి. అంచేత అది అంతా అవగాహన చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్ మీ సంపూర్ణ జీవితం యొక్క ప్రతి అంగాన్ని స్పృశిస్తుంది. ప్రతి అంగాన్ని స్పృశిస్తాడు ఆ జగద్గురువు. మనం గమనించం దాన్ని. అంచేత ఆ యుక్త చేష్టస్య కర్మసుకి ముందు ఓం భూర్ స్థూల జగత్, ఓం భువః సూక్ష్మ జగత్, ఓం స్వః మనో వాక్ కర్మ. ఈ మూడింటికి మధ్య యోగం కావాలి. యోగం కావాలి అంటే ఏం కావాలి? ఎక్కడి నుంచి యోగం వస్తుంది? మనం కింద నుంచి బయట చేస్తున్నాం. స్థూల జగత్, స్థూల జగత్ నుంచి సూక్ష్మ జగత్, సూక్ష్మ జగత్ నుంచి మనోమయ జగత్. అంటే ఇప్పుడు అమ్మ నీళ్లు పోసినట్టే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఏమొస్తుంది? మీరు అద్భుతమైనటువంటి సూక్ష్మ జగత్తులో సీన్లు చూస్తారు, కానీ ఆ సీన్లన్నీ సూక్ష్మ తలములోని శక్తులు కావాలి. ఏ శక్తులని? స్థూల జగత్తులో మీకు ఉన్నటువంటి కోరికలు మాత్రమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్షన్స్ మిథ్యా, మాయా. ఆ రిఫ్లెక్షన్స్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లలేవు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా వాస్తవమే. ఈ రిఫ్లెక్షన్స్ పట్టుకోవాలి మీరు. ఓం భూర్, ఓం భువః, ఓం స్వః. ఎలా పట్టుకుంటారు ఈ మూడు రిఫ్లెక్షన్స్? ఈ మూడు రిఫ్లెక్షన్స్ పట్టుకోవటానికి మూడు బీజాక్షరాలు గాయత్రి మంత్రానికి కలపమని చెప్పారు గురువు గారు. హ్రీం శ్రీం క్లీం. కానీ బీజాక్షరాలు విహారం మాత్రమే. ఈ బీజాక్షరాలు మిమ్మల్ని రిలాక్స్ చేస్తాయి. ఈ దేనికి రిలాక్స్ చేస్తే? యుక్తమైనటువంటి చేష్టకు. క్లీం అనేటువంటి శబ్దము, క్లీం అనేటువంటి విహారము. ఏ విధమైనటువంటి యుక్తమైన చేష్ట మీ నిత్య జీవితంలో తీసుకురావాలి? కాలాన్ని మీరు వేస్ట్ చేయకూడదు. అంచేత క్లీం మహాకాళి, మహాకాల టైం సెన్స్. ఖచ్చితంగా టైంని సద్వినియోగం చేసుకునేటటువంటి వ్యక్తి కాలాన్ని దురుపయోగం చేయనటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకంటే చాలా గొప్పవాడవుతాడు. దానికి మళ్ళా ఏం సాధనలని మీరు చెప్పి ప్రూఫ్స్ ఏంటి అని అడగక్కర్లే, సింపుల్ కామన్స్ చేయగలిగితే. కానీ నా 7వ క్లాస్ లో చేసినటువంటి ప్రయత్నం ఇంతవరకు సక్సెస్ కాలే. టైం టేబుల్ వేసుకుని ఈ రోజు ఇదే చేస్తాను అనుకుంటే మాత్రం ఇన్నాళ్ళకి ఇప్పటికి నేను చేయలేకపోయాను 7వ క్లాస్ నుంచి. కానీ ఇందాక నేను చెప్పాను కదా రైల్వే టైం టేబుల్ ఎందుకు, చిరక్కొట్టడానికి ఒకటి, రెండోది ఏంటంటే ఎన్ని గంటలు లేటో తెలుస్తుంది. నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తా ఉంటాను కదా, పేరిస్ లో ఎప్పుడు రైళ్లు లేటేట, వివేకానంద వెళ్లినప్పుడు మాత్రం ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది అని చెప్పి వివేకానంద పోజు కొట్టాడు. చూసావా హిందూయిజం యొక్క గొప్పతనం, కాషాయ భక్తుల యొక్క గొప్పతనం, ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందని. పక్కన ఉన్నవాడు మాత్రం చెప్పాడు, నిన్న రావాల్సింది సార్ కేవలము 24 గంటలు లేట్ అని. మన అలాంటి క్లెయిమ్స్ సాధన అనుకోద్దు. ఆ క్లెయిమ్స్ నిన్న చేయవలసింది, మొన్న చేయవలసింది అవి వద్దు. అంచేత ఆ క్లీన్ సాధనలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా అన్న దాంట్లో మీకు రిపీటెడ్ గా నేను చెప్తున్నాను. ఈ టైం టేబుల్ నాకు వద్దు, మీరు భోజనం ఎప్పుడు చేస్తారు, గాయత్రి మంత్రం ఎన్ని గంటలు చేస్తారు, అనుగ్రహ మాల మంత్రం ఎన్ని గంటలు చేస్తారు వద్దు. మీరు ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా చేతనత్వంలోని మార్పులు ఇవంతా కూడా. ఒకే వ్యక్తి ఎన్ని చేతనత్వంతో మార్పులు ఉన్నాయో చూడండి. స్నేహితుల్లో కూడా డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్నేహితుడితో ఒకలా పనిచేస్తూ ఉంటాం, ఆ స్నేహితుడితో ఒకలా పనిచేస్తూ ఉంటాం. వీటికి కావాల్సిన టైం టేబుల్ కావాలి. యుక్త చేష్టస్య కర్మసు. ఈ టైం టేబుల్ రెడీ చేసుకోండి రేపటి నుంచి. ఈ టైం టేబుల్ రెడీ చేసుకున్నాక సరిపోతుందా? క్లీమ్ సాధన సరిపోదు. నెక్స్ట్ ఏంటి? శ్రీం సాధన. శ్రీం సాధన మిమ్మల్ని సూక్ష్మ జగత్తులోకి ప్రవేశపెడుతుంది. క్లీన్ సాధన ఎలాగైతే స్థూల జగత్తు మొత్తాన్ని ఆవహిస్తుందో, రామకృష్ణ పరమహంస యొక్క అద్భుతమైనటువంటి సాధనా రహస్యం అదే. సమయాన్ని దాటాడు. తను దాటటమే కాకుండా ఏ విధంగా అవుతే ఒక సైంటిస్ట్ తను చేసినటువంటి ప్రయోగాల వల్ల తను స్థూల జగత్తులో ఒక విశేషమైనటువంటి సుఖాన్ని పొందటమే కాకుండా మిగతా వాళ్లకు కూడా ఆ సుఖాన్ని అందివ్వగలడు. ఎప్పుడు మిగతా వాళ్ళకి ఆ సుఖం ఎప్పుడు వస్తుంది? వనరుల్ని ఉపయోగించుకుంటే, టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే. వాడు కంప్యూటర్ సిస్టమ్ ఏదో కనిపెట్టాడు, వాడికి మాత్రమే కనిపెట్టుకున్నాడు వాడు. మిగతా వాళ్ళందరికీ ఆ సుఖం ఎలా వెళ్తుంది? టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి మీరు. శ్రీం అనేది అది. అంచేత కాలక్రమంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితికి వెళ్తారు. రామకృష్ణ పరమహంస యొక్క అవతార రహస్యం యొక్క ప్రకటీకరణ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాదు. యోగ విద్య యొక్క అంతరంగాన్ని మనం అర్థం చేసుకుంటే తప్ప రామకృష్ణ పరమహంస అర్థం కాడు. ముందు ఏ సాధన చేశాడు? మహాకాళీ సాధన చేశాడు. కాలాన్ని ఉపయోగించుకోవటం ఎలా అనేదాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ప్రకృతిలోని అనేక దేవతాశక్తులున్నాయి. వనరులు అంటే అదే కదా, ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నాం, లైట్ని ఉపయోగించుకుంటున్నాం, యాంత్రిక శక్తిని ఉపయోగించుకుంటున్నాం. ఈ రకరకాల శక్తులన్నీ ఎక్కడివి? ప్రకృతిలోని శక్తులే. ఈ ప్రకృతిలోని శక్తులనే శ్రీం అంటాం మనం, వనరులు అంటాం. అందుకే ధనం ఇంద్ర, ధనం వాయు, ధనం పృథ్వీ, శ్రీం ఇవంతా ఏంటి? వనరులు. ఆ ప్రాకృతిక శక్తుల్ని 3 రోజులలో సాధన చేసి అంతరిక్షంలో నిలబెట్టాడు. ఎవరికి తెలియదు ఆయన చేసి, నేను ఎందుకు చేశాడో కూడా చాలా మంది తెలియదు. చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే ఆన్సర్, అందరు దేవతలు ఒకటే అని ప్రూవ్ చేయడానికి ఆయన చేశాటది. ఆయనంత పరమ మూర్ఖుడు ఇంకోడు. ఒకసారి ఆయనకు అర్థమైపోతే అన్ని దేవతలు వాళ్లే అని మళ్ళా సాధన ఎందుకు ఆయనకి? మన కోసం చేశాడు. దేవతాశక్తులు, ప్రాకృతిక శక్తులు ఋషులు ఒకప్పుడు సాక్షాత్కరింపజేసుకుని వాటిని అంతరిక్షంలో నిలబెట్టారు. ఇప్పుడు మనకు కరెంట్ కావాలంటే ఏమవ్వాలి? అక్కడ వాళ్ళు స్టోర్ చేయాలి. అక్కడ లేకపోతే ఏమవుతుంది మనకి? కరెంటు కట్. మీరు ఇవంతా పెట్టుకోండి, ఏం లాభం? అక్కడ జనరేటర్ ఉండాలి. ఆ జనరేటర్లో ఆ శక్తి నిక్షిప్తమై ఉండాలి. స్టేషన్స్ అంటాం కదా, పవర్ స్టేషన్స్. అలాగే ఒక్క వ్యక్తి తన జీవితంలో, ఒకే ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంస, ఋషులందరూ చేసినటువంటి దేవతాశక్తుల్ని మాత్రమే కాకుండా ఈనాడు మనం ఉపయోగించకపోయేటువంటి ఈ మహాయోగేశ్వరి దేవి యొక్క శక్తిని కూడా నిక్షిప్తం చేశాడు. ఎప్పుడైనా కనుక మీరు రామకృష్ణ పరమహంస చరిత్ర అలా విహారంగా చూస్తే యుక్త చేష్టస్య కర్మసు భాగంలో కాదు, యుక్త విహారస్య అలా మీరు కనుక చూస్తే ఆ రామకృష్ణ పరమహంస యొక్క అచేతనత్వపు పరాకాష్ఠ మీకు అందుతుంది. అంచేత ప్రకృతిలోని అన్ని దేవతాశక్తులు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. అందుకు ఇది చెప్పేది నేను, ఏ దేవతాశక్తి కొరకు మీరు సాధన చేసి సాక్షాత్కరింపజేస్తాను అంటే మీరు పరమమూర్ఖులు. సాక్షాత్కరింపజేసిన దాన్ని నేను మళ్ళా చేస్తాను, జనరేటర్ పెట్టి ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంటే నేను వేరే జనరేటర్ని పెట్టుకుంటాను. పెట్టుకో, దానికి పడే అవస్థ నువ్వు పడతావు, అక్కర్లే. కానీ ఆ కరెంటు ఒక్కళ్ళకి అవసరం కాదు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కరెంటు వ్యక్తిగతమైనటువంటి ఉపయోగాలకి మాత్రమే కాదు, అది ఎవరికి, మొత్తం మానవ సముదాయానికి. అలాగే రామకృష్ణ పరమహంస చేసినటువంటి అద్భుతమైనటువంటి దేవతాశక్తులు ఏదైతే అంతరిక్షంలో ఆయన, దానిని మీరు శ్రీంబీజ సాధనకు ఉపయోగించుకోండి. నా యొక్క శ్రీంబీజ సాధన విన్నాడు రామకృష్ణ పరమహంస, ఇవ్వడు మీకు. అందరికీ కలిపి అందరికీ కావలసినటువంటి వనరుల కోసం మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు అంతే కదా. నేను ఇల్లు కట్టుకుంటాను లోని అంటే ఒడు ఇవ్వడు, కానీ నేను ఆశ్రమం కడతాను అంటే ఊరంతా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఆశ్రమం అందరిది కనుక. కాదు నాది మాత్రమే అన్నాం అనుకో, ఇచ్చిన వాళ్ళు మనం ఎత్తి మీదకి వస్తారే. అదే శ్రీం, ఆ శ్రీం శక్తి సూక్ష్మ జగత్తులో మన కామమయ కోశంలో ఉన్నటువంటి శ్రీం శక్తిని ఉపయోగించుకోవటానికి మూడు రకాలైనటువంటి దేవతాశక్తుల్ని రామకృష్ణ పరమహంస అక్కడ స్థాపించి వెళ్లాడు. కానీ రామకృష్ణ పరమహంస స్థాపించినటువంటి ఆ మూడు రకాలైనటువంటి దేవతాశక్తులను ఆయన అర్ధరాత్రి ఒక తాంత్రిక గురువు వద్ద నేర్చుకున్నాడు. ఆయన తంత్ర అంటే మళ్ళా మీరు అమ్మ బాబోయ్ కంగారు పడకండి, తంత్ర అంటే టెక్నాలజీ. టెక్నాలజీ అంటే మీకు భయం లేదు కదా, అంచేత టెక్నాలజీ అందో. అంచేత ఒక ఎంటెక్ గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. మరి ఆయన ఎంటెక్ అయ్యాడు బీటెక్ అయ్యాడు నాకు తెలియదు, కానీ అంచేత ఆ ఎంటెక్ గురువు దగ్గర ఆవిడ ఒక భైరవి, ఆవిడ దగ్గర భైరవి బ్రాహ్మణ దగ్గర నేర్చుకున్నాడు ఆ సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి విషయాలను. ఎప్పుడు కావాలన్నా మీరు నన్ను స్మరించుకోండి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు స్మరించుకుంటాం మాస్టరు, ఇచ్చేస్తాడా? ఏ పర్పస్కి? నేను ఒకసారి చెక్ ఇచ్చాను, నేను భలే ఇచ్చాను చెక్, నేను సంతకం పెట్టలే. నాకు ఇక్కడ పేరు చెప్పను కానీ గుంటూరులోనే ఒక వ్యక్తి ఉన్నాడు. నేను వచ్చిన కొత్తలో ఒకసారి డొనేషన్స్కి వెళ్ళాం. డొనేషన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎంత కావాలనుకుంటున్నారు అన్నాడు. మేము ఏం చెప్తే ఏమవుతుందో అని చెప్పి మేమేం చెప్పామండి, మీరే ఏమండి అన్నాడు. సరే ఓ 10,000 రూపాయలు రాసుకోండి నా పేరు మీద అన్నాడు. సరే రాసుకున్నాం. మరి చెక్ అది ఏదైనా ఇస్తాడేమో అనుకుంటే ఇవ్వలే. మీరు అలా అలా తిరిగి రండి మిగతా వాళ్ళ దగ్గరికి, తర్వాత ఇస్తానన్నాడు. సరే మేము ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళామండి, ఆయన 10,000 ఇచ్చాడండి అంటే, సరే మిగతా వాళ్ళు 5,000 2,000 116 అంటే వాళ్ళు ఇచ్చిందంతా ఇచ్చారు. సరే సాయంత్రం వెళ్ళాక ఆయన అడిగా, మరి నీదని ఇచ్చాను కదా అన్నాడు. ఇచ్చాను కదా అంటే ఏంటన్నా, నేను 10,000 ఇచ్చానంటే కదయ్యా మిగతా వాళ్ళందరూ ఇచ్చారు, లేకపోతే మీకు ఆవిడిచ్చాడు చాలదా? ఇవ్వడు రామకృష్ణ పరమహంస. ఆయన జయపరిచినటువంటి ఆ భైరవ బ్రాహ్మణి చేసినటువంటి సాధనలు ఇష్టం బీజ సాధనలు. కానీ వనరులు ఎప్పుడు దుర్పయోగం అవుతాయి. మీరు చూస్తూనే ఉన్నారు కదా అనేక ఉదాహరణలు మన జీవితాలలో, మన చోట్ల కూడా ఎన్ని రకాలైనటువంటి మనం ఆదర్శాలు పెట్టుకున్నా, ఎన్ని రకాలైనటువంటి నియమాలు పెట్టుకున్నా వనరులు ఎప్పుడు కూడా వేస్ట్ అవుతాయి, సదుపయోగం అవ్వవు. సదుపయోగం అయ్యే చోట మాత్రమే రామకృష్ణ పరమహంస పెట్టినటువంటి ఆ శక్తి ధారలు ఉపయోగపడతాయి. చివరి చివరికి ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏడ్చాడు ఆయన, నేను ఎవరి కొరకు అవుతే ఈ సాధనలన్నీ చేసుకున్నాను, ఎవరి కొరకు అవుతే ఇవంతా చేసి పెట్టాను, వాళ్ళు రావటం లేదు. ఎవరు వస్తున్నారు? అడుక్కునే వాళ్ళు వచ్చిస్తున్నారు. వాళ్ళకి మనం కొత్త పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టే వాళ్ళని? జలగలు. ఇంకా ఈ గురువుల దగ్గర మొట్టమొదటి చేరేటవరు జలగలు చేరుతారు, వాళ్ళని తుర్నే వాటిని పీలుస్తారు. అంచేత అలా పీల్చేటటువంటి వాళ్ళందరూ చేరారు. నేను చేయలేకుండా ఉన్నాను అన్నప్పుడు శుద్ధి సాయి ఆ బాధ్యతను తమ్మి తీసుకుంటాడు. నేను చేస్తానే బాబు, నువ్వు పో, నీకు తిట్టడం రాదు, నువ్వు చాలా అమాయకుడివి, నేను తిడతానే నా దగ్గరకు వచ్చేవాడు. శుద్ధి సాయి తిట్లంటే భయం, ఆఖరి మేఘబాబు కూడా భయపడి పారిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి అంటే ఇక్కడ గురువుని నేను క్రిటిసైజ్ చేయటంలే, మీరు గుర్తుంచుకోవాలి, చీఫ్ మినిస్టర్, ఓ ప్రైమ్ మినిస్టర్, ఓ ప్రెసిడెంట్ కంటే మనం చాలా అల్పులమేగా. నేను ఎంత కబుర్లు చెప్తే ఏం లాభం? ఓ చీఫ్ మినిస్టర్ తలుచుకుంటే మొత్తం దేశాన్ని అమ్మేయగలడు, తప్పి కొనేయగలడు కదా. మనం ఏం చేయలేం కదా, ఏం చేసినా. అంచేత మెహర్ బాబాకి, ఉపాసిని బాబాకి శుద్ధి సాయి కొన్ని కండిషన్స్ పెట్టాడు. నువ్వు ఇన్ని రోజుల పాటు ఈ సాధన చేయి, అది పూర్తయ్యేంత వరకు నువ్వు వెళ్ళకొని. వాళ్ళిద్దరూ కూడా అంతకంటే తక్కువ క్లీన్ సాధనలు కారన్నమాట వాళ్ళు. మీరు చాలా మంచివాళ్ళు, మీరు క్లీన్ సాధన నుంచి వెళ్తున్నారు, సమయాన్ని కరెక్ట్ గా నేర్చుకుని. అంచేత ఈ వనరుల్ని ఉపయోగించుకోవటం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు నిరంతరము వాటి శక్తిని వర్షిస్తూనే ఉన్నాయి, వాటికి ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ లేదు, ఇది లేదు. కానీ ఆ పవర్ ను మీరు ఉపయోగించుకోవాలి అంటే యంత్రాలు కావాలి, మీకు టెక్నాలజీ కావాలి. గాలి కావాలి అంటే కరెంట్ ఒకటి ఉంటే సరిపోదు కదా, ఫ్యాన్ కావాలి మీకు. అంచేత ఈ యంత్ర విజ్ఞానం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించటానికి, శ్రీం సాధనలోకి ప్రవేశించటానికి. యంత్ర విద్యను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యంత్ర విద్యను అర్థం చేసుకునేటటువంటి రహస్యాలు ఇంకాస్త పైకి వెళ్తే గాని రావు మనకి. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి? ఇంకా సూక్ష్మ జగత్తు నుంచి మనోమయ కోశానికి వెళ్ళాలి. మనోమయ కోశంలోనే ఈ యంత్ర విద్య మొత్తము కూడా నిక్షిప్తమైంది. కానీ యంత్ర విద్య మొత్తము నిక్షిప్తమైంది అనే దానికి మీకు కొంచెం కంప్యూటర్ టెక్నాలజీ తెలిస్తే చాలా బాగుంటుంది. కంప్యూటర్ టెక్నాలజీలో వాడు ఒక దాన్ని పట్టుకుని ఒక బిందువుని అక్కడ పడతాడు, చూశారా? కొంతమంది కంప్యూటర్ చూసిన వాడు దాన్ని మ్యాగ్నిఫై చేస్తాడు, మ్యాగ్నిఫై చేసేందుకు అది బిందువు అవ్వదు. అది కొన్ని చోట్ల మనిషి బొమ్మ వస్తుంది, కొన్ని చోట్ల పువ్వుల బొమ్మ వస్తాయి. అలాగే మనోమయ కోశంలో ఉన్నటువంటి ఒక బిందువు మూడు క్షేత్రాలలో డెవలప్ అవుతుంది. ఏ మూడు క్షేత్రాల్లో డెవలప్ అవుతుంది? మొట్టమొదటి అది ఏ క్షేత్రంలో ఉంది? మనోమయ తలంలో ఉంది. మనోమయ తలం నుంచి అది జ్ఞానంగా మారుతుంది, జ్ఞానము నుంచి ఇచ్ఛగా మారుతుంది, ఇచ్ఛ నుంచి క్రియగా మారుతుంది. ఇంకొక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇది మొదటి యంత్రం. ఇది చాలా గుర్తుంచుకోండి. ప్రతి యంత్రానికి, ప్రతి టెక్నాలజీకి బేసిస్ ఇదే. మొట్టమొదటి ఏముండాలి? ఒక బిందు ఉండాలి. ఉదాహరణకి ఎలాగ మారుతుందో యంత్రంగా వనరులు ఎలా మనం ఉపయోగించుకుంటామో చెప్తున్నాను నేను మీకు, ఉదాహరణ మాత్రమే. ఇది యోగ విద్యకి పరిపూర్ణంగా అతగదు, కానీ అంతకంటే మంచి ఉదాహరణ ఇప్పుడు నాకు గుర్తు రావటమే. ఇల్లు కట్టుకోవాలి, ఒక బిందువు అంతేగా. ఈ బిందువు చుట్టూ జ్ఞానాన్ని ఫోకస్ చేస్తాం. ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి? నాకు మాత్రం 70 అంతస్తులుండి, నా కోరిక చెప్తున్నాను, అదంతా కూడా గ్రనైట్తో, అందులో బ్లూ గ్రనైట్తో చేసి పెట్టాలని ఉంది. అందులో ప్రతి అంతస్తులే ఎంత ఉండాలి? 70 గదులు ఉండాలి. మరి నేను అక్కడనే ఎక్కడ పడుకుంటానో అందులో నాకు తెలియదు, కానీ కుదరదు కదండి. అంచేత నాకున్నటువంటి దేన్ని చూసుకోవాలి? వనరుల్ని చూసుకోవాలి. మనస్సు అయితే ఉంది, కానీ నాకున్న వనరులు ఎంత? శ్రీ అంటే వనరుల్ని దేంతో పోలుస్తాం మనం? జ్ఞానం తర్వాత ఇచ్ఛ. నీ ఇచ్ఛ అంతవరకు ఉంది, మనం ఏం చేస్తాం? కోటు కొట్టించుకోవాలని ఉంది, కడిది కోట్ అకార్డింగ్ టు ది క్లాత్. అంచేత వనరులు ఎంత ఉన్నాయో చూసుకుంటాం మనం. వనరులు ఉన్న తర్వాత చేద్దాంని అనుకుంటూ ఉంటే ఎప్పటికీ జరగదు. ఏం చేయాలి ఇమీడియట్ గా? దీన్ని తారా యంత్రము అంటాం. ఇక్కడ ఉంది, అక్కడ పైన చూడండి, ఆ యంత్రం అక్కడే వేశాం మనం. తారా యంత్రము అని ఎందుకంటా ఉంటే మన యొక్క యుక్తమైనటువంటి చేష్టలు, అందుకే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటాం మనం మెల్లిగా ఈ క్లాసుల్లోని. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ దశ నడుస్తూ ఉంటుంది మనకి. అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉంటాయి ఒకటి జాతకంలో. అదేంటో తెలిసిన వాళ్ళు ఓకే, తెలియకపోయినా వాడి జాతక చక్రం ప్రకారం చూస్తే వాడు ఏమో వాడే మహారాజు అవ్వాలి వాడు. కానీ వాడు అడుక్కుతింటూ ఉంటాడు. కారణం ఏంటి అంటే యోగం అయితే ఉంది కానీ ఆ యోగాన్ని పరిపుష్టి చేసేటటువంటి దశ రాదు వాడికి. అంటే చంద్రుడు ఆ నక్షత్రంలోకి రాడు. తారాయంత్రము అది ప్రదేశం నాలుగు వైపులా కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కాస్త జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. మీకు టైం ఎంతుంది? 11. చాలా యాక్టివ్గా ఉండాలి. నేను అడిగాక చెప్తే ఏంటి లాభం? నేను అటు చూసినప్పుడల్లా మీరు ఒక డేటా చూపిస్తూ ఉండాలి. అక్కడ వనరులను ఉపయోగించుకోవడం అంటే అందులో కొట్టుకుపోతే కథల్లో కష్టం. అంచేత భూర్ భువ స్వహ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన అనుగ్రహ మాలా మంత్రం ఏ విధంగా మీకు ఈ యోగ సాధనకు ఉపయోగపడుతుందో ఇవాళ చెప్తున్నాను నేను. ఈ 7 యోగాలకి మొదటి యోగం ఏంటి? స్థూలము సూక్ష్మము. రెండో యోగము సూక్ష్మము కారణము లాపితే కామము మనస్సు. మూడో యోగము మనస్సులో రెండు స్థలాలు చెప్పుకున్నాం మనం. స్వరూప మనస్సుతో యోగము, మూడోది అరూప మనస్సుతో యోగము. తర్వాత స్థూల కామ మనస్సు బుద్ధితో యోగం చేయాలి. ధియో యోన ప్రచోదయాత్. కానీ ఇవంతా దేంతో చేస్తున్నాం? హ్రీం శ్రీం క్లీం అంచేత ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం. కానీ హ్రీం శ్రీం క్లీం ఎక్కడున్నాయి? స్వరూప మనస్సులోనే ఉన్నాయి. క్లీం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, శ్రీం వనరుల్ని ఉపయోగించుకుంటున్నాం, హ్రీం పరిణామ క్రమంలో మనం ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసి ఎక్కడికి ఎదగాలి మనం? ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిలోకి వెళ్ళాలి. మనస్సు యొక్క పరిధిని దాటి స్వ అనేటటువంటి స్వకేంద్రితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ నుంచి ఇంకొక యోగము. ఏ యోగం అయినది? బుద్ధి. బుద్ధి నుంచి ఆత్మ, ఆత్మ నుంచి అనుపాదక, అనుపాదక నుంచి ఆది. ఈ 7 యోగాలకి కావలసినటువంటి అస్త్రాలు, దానికి కావలసినటువంటి విన్యాసాలు, దానికి కావలసినటువంటి రంగులు, అవన్నీ కూడా ఈ మహాయోగేశ్వరి దేవి యొక్క స్వరూపంలో చిత్రీకరించబడ్డాయి. ఈ యోగ విద్యకి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవటానికి ముందు మనం ఇవాళ అర్థం చేసుకున్నది ఏంటి? 7 రకాలైనటువంటి యోగాలను మనము స్వీకరిస్తున్నాం. యోగాలు అనంతం, కానీ మనం మాత్రం 7 రకాలైనటువంటి యోగాల కోసమే ప్రయత్నిస్తున్నాం. ఏంటా 7 రకాలైనటువంటి యోగాలు? స్థూల స్థితి నుంచి ముందు సూక్ష్మ స్థితికి వెళ్ళాలి. సూక్ష్మము నుంచి కానీ మింగిపోకూడదు. మీరు సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిపోతారు. శరీరం వదిలేసి ప్రతిరోజు రాత్రి మీరు సూక్ష్మ జగత్తులోకి వెళ్తున్నారు. ఇప్పటికి కూడా అదేం పెద్ద కొత్తదేం కాదు. మీరు కేవలం నేర్చుకోవటమే తప్ప మీకు కొత్తగా నేను నేర్పేదేం లేదు. శ్వేతకేతు తత్ త్వం అసి అన్నాడు వాళ్ళ గురువు. నువ్వు అదేరా బాబు అన్నాడు. అంచేత మీరేం కొత్తగా ఏం నేర్చుకోబోటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరేం సాధన ఏం చేయక్కర్లే. ఈ సాధన అంతా ఏంటి? విహారాలు అంతే. అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెప్తాడు, మీరు ధ్యానం చేస్తున్నారే దట్ ఈజ్ యువర్ బాండేజ్, అదే మిమ్మల్ని బంధిస్తుంది. చాలా మంచిది చెప్పారు మాస్టర్. అదవసరంగా యుక్తమైనటువంటి విహారం లేకపోతే యుక్తమైనటువంటి చేష్ట ఉండదు. బాగా నిద్రపోలేకపోతే బాగా చదువుకోలేవు నువ్వు. అంచేత చాలా అవసరం అది. అంచేత ఈ సాధన మీరు చేస్తున్నప్పుడు ఇవాళ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు చేసేటటువంటి అనుగ్రహ మాలా మంత్రము ఆ మహాయోగేశ్వరి దేవి యొక్క స్వరూపము, యంత్రము, ఇవి మూడు కూడా ఒకే విషయాన్ని మీకు బోధిస్తాయి. పూర్వకాలంలో ఋషులు ఒక విషయాన్ని భూమి మీదకి దింపటానికి ముందు ఒక మంత్రాన్ని ముందు పట్టుకునేవారు, ఒక మంత్రాన్ని దర్శించేవాడు. మంత్రద్రష్ట ఋషులు, మంత్రాన్ని దర్శించినటువంటి ఋషులు ఏ స్థాయిలో దర్శించుంటారు దాన్ని? ఇప్పుడు మీకు ఏడు తలాలు అర్థమయ్యాయి కదా. మంత్రాన్ని దర్శించినటువంటి ఋషులు మంత్రాన్ని ఏ స్థాయిలో దర్శించారు? మనకి ఏడు స్థాయిలు ఉన్నాయి. మీ ఇష్టం, నాకు తెలియదు. నాకు తెలిసింటే మిమ్మల్ని ముందు అడుగుతా. అందుకే నేను కండిషన్ చెప్పలేదు. మొదట ఏ స్థాయిలో దర్శించారు? విశుద్ధి చక్రం, విశుద్ధి చక్రం దగ్గర దర్శించారు కదా, వాక్ కదా. మరి విశుద్ధి చక్రం ఇక్కడ ఏ తలంలో ఉంటుంది? ఆత్మతలము. మీరు మళ్ళా మర్చిపోతారు, ఇక్కడ టేబుల్ వేసింది మర్చిపోతే ఎక్క. అందుకే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మీరు జంప్ చేయగలగాలి. వాక్ ఎప్పుడు కూడా ఆత్మని తెలుపుతుంది. అంచేతే వాక్ ఎప్పుడు అసత్యం కాదు, వాక్ని ఉపయోగించుకోదే అసత్యం. కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి, ఋషులు మన ఎంత గందరగోళంలో పడిస్తారు. రేమ్ అక్కడికి వెళ్ళు, అక్కడ 10 మామిడి పళ్ళు పెట్టాను అంటాడు వీడు. అక్కడికి వెళ్ళి చూస్తే 10 మామిడి పళ్ళు లేవు. ఎందుకు వాడు అలా చెప్పేట అంటే హాస్యానికి చెప్పేట. మన జోక్స్ అన్ని అంతే కదా. అక్కడ 10 మామిడి పళ్ళు పెట్టాను, ఇది నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడు కదా. ఋషులు ఏం చెప్తారంటే వాక్ అబద్ధం కాదు, దాన్ని ఉపయోగించుకునేవాడు అబద్ధంగా ఉపయోగించుకున్నాడు. ఆ వాక్ సత్యమే. నిజంగా అక్కడ 10 మామిడి పళ్ళు ఉంటే ఏ మాట వాడేవాడు వాడు? అదే వాక్కును వాడేవాడిగా. భావం వాడు రాంగ్గా ఉపయోగించుకున్నాడు, కానీ వాక్ రాంగ్ కాదు. ఆ తేడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు అది ఆత్మతలం అన్నాము? సత్యం, శివం, సుందరం, ఈ మూడు లక్షణాలు ప్రతి వాక్కి ఉంటాయి. కానీ ఆ వాక్ యొక్క ఈ మూడు లక్షణాలు ఎక్కడ నాశనం అయిపోతాయంటే ఈ మనోమయ కామమయ తలాల్లో వాటి యొక్క రిఫ్లెక్షన్స్ నాశనం అయిపోతాయి. ఏ విధంగా నాశనం అయిపోతాయి? సూర్యుడు ఉన్నాడు, మట్టి నీళ్ళల్లో పడతాడు. సూర్యుడు మనకు ఎలా కనిపిస్తాడు? మురికిగా కనిపిస్తాడు. కానీ సూర్యుడికి మురికి ఏం లేదు. మురికితనం ఎక్కడుంది? పైన ఉన్నటువంటి సూర్యుని చూడలే మనం, మట్టిలో ఉన్నటువంటి సూర్యుని స్థూల జగత్తులో మన యొక్క వాక్ విన్యాసంలో చూశాం తప్ప అసలైనటువంటి వాక్ ఎప్పుడూ సత్యమే. అది ఎప్పుడూ అసత్యం కాదు, ఏ వాక్ అయినా. దాన్ని అర్థం చేసుకోండి, తర్వాత డెప్త్లోకి వెళ్తాం మనం. అంచేత మొట్టమొదట అనుగ్రహ మాలా మంత్రంగా దర్శించినటువంటి ఆ సత్యమైనటువంటి యోగ స్వరూపము మిల్లి మిల్లిగా కిందకి దిగి మహాకాల చక్రవర్తి యంత్రంగా మారింది. అది ఎక్కడ జరుగుతుంది? స్వరూప మనసులో జరుగుతుంది. అంచేత మహాకాల చక్రవర్తి యంత్ర స్వరూపముగా ఆత్మతలంలో దర్శించినటువంటి ఒక విశేషమైనటువంటి అనుగ్రహ మాలా మంత్రము కింద దిగింది. ఇంకాస్త కిందకి దిగి భౌతిక జగత్తులో మీ కళ్ళకది 7 శిరస్సులు 14 తలలు ఉన్నటువంటి దేవతగా సాక్షాత్కరిస్తుంది. అంచేత ఆ ఒక్క అనుగ్రహ మాలా మంత్రము, మహాకాల చక్రవర్తి యంత్రము, తర్వాత జగజ్జనని మహాయోగేశ్వరి దేవి యొక్క స్వరూపాన్ని గనక మీరు మూడు కల్పించుకోగలిగితే, రూపము, యంత్రము, మంత్రము, ఈ మూడింటిని మీరు కల్పించగలిగితే మీరు ఏ తలానికి వెళ్తారు? ఆత్మతలానికి మాత్రమే వెళ్లరు. స్థూల జగత్తు నుంచి ఆత్మతలంలో ఉన్నటువంటి ప్రతి యోగము మీకు వచ్చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అనుగ్రహ మాలా మంత్రం చేస్తున్న వాళ్ళు కాస్త చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని, ఈ విహారాన్ని, సాధన కాదు, చాలా జాగ్రత్త, చాలా సీరియస్ అయిపోతున్నారు సాధన అంటే. అది నా బాధ. సో సాధన సీరియస్ గా చేసేది కాదు. అర్థమైంది కదా. అంచేత ఈ యోగ విద్యను, 7 తలాలలో పనిచేసేటటువంటి ఈ అద్భుతమైనటువంటి యోగ విద్యను మహాకాల మంత్రము, మహాకాల చక్రవర్తి యంత్రము, జగజ్జనని మహాయోగేశ్వరి దేవి స్వరూపముగా మనం ఎప్పుడైతే ఈ మూడింటినీ కల్పించుకోగలుగుతామో ఆ ఋషుల యొక్క స్థితిలోనే ఉన్నట్టు మనం. ఋషి యొక్క దర్శనము, మంత్రము, యంత్రము, స్వరూపము, దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుని మూడు సార్లు ఈ భావనతో ఈ మంత్రోచ్చారణ చేద్దాం. ఆత్మతలంలో మంత్రం Savitur Vah.